బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపాలు వెలిగించేవారు. కొన్నాళ్లు ఇట్లు జరిగింది. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణాలకు ఎప్పటి వలే పోగా నూనె లేదని పలికారు. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టియుంచారు. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనిస్తున్నారు. అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాల్లో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని కూడా బాబా త్రాగివేశారు. ఈ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషాన్ని కూడా పానం చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపాడు. దూరముగా నిలచి పరీక్షించుచున్న దుకాణదారులు ఆశ్చర్యపోయేటట్లు ప్రమిదలన్నీయూ తెల్లవారుదాకా చక్కగా వెలిగాయి. ఇదంతయూ చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరారు. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము నంటి పెట్టుకునుడని హితువు చెప్పి పంపివేశారు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్నగర్ నుండి జౌహర్ ఆలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చాడు. వీరభద్ర మందిరానికి సమీపనున్న స్థలంలో దిగాడు. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచూ గౌరవముతో చూచేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడ నిర్మించుటకు పూనుకున్నాడు. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలిచి ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసింది. దానితో జౌహర్ అలీ రహతా విడిచి సిరిడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగాడు. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వలే మసలు కొన్నాడు. తర్వాత గురుశిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకున్నారు. గురువునకు శిష్యుని శక్తి ఏమియో తెలియకున్నది. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపాలు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎన్నడూ అగౌరవపరచక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చేవాడు. అప్పుడప్పుడు వారిరువురు సిరిడీకి వచ్చిపోయేవారు. కాని అధికంగా రహతాలోనే నివసించేవారు. సిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండుట ఎంతమాత్రం ఇష్టం లేకుండేది. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా సిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళారు. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి సిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పారు. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనని విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చు లోపల సిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాడు. వారిట్లు మాట్లాడుకుని చుండగా జౌహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న సిరిడీ ప్రజలపై మండిపడ్డాడు. కొంత వాదోపవాదాలు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి సిరిడీ పోవుటకు నిర్ణయమైంది. వారు సిరిడీ చేరి అచటనే నివసించుచున్నారు. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టాడు. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా సిరిడీ వచ్చుటకు 12 సంవత్సరాల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు సిరిడీ చేరాడు. వారు మారుతీ దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రాలు కలిగి జ్ఞానివలే కనిపించేవాడు. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములు జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి సిరిడీ నుండి పలాయనం చిత్తగించాడు. ఆ తర్వాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత సిరిడీ తిరిగి వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనసు నుండి తొలగిపోయింది. సాయిబాబా వానిని యథారీతి గౌరవంగానే చూచాడు. ఈ విధంగా శిష్యుడు గురువునెట్లు సేవించవలెను, ఎట్లు అహంకార మమకారాలను విడిచి ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలెను బాబా ఆచరణాత్మకంగా నిరూపించాడు. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారంగా వ్రాయబడింది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం. సంసారమును సాగరంలో జీవుడనే ఓడను సద్గురుడే సరంగు అయి నడిపినప్పుడు అది సులభంగా సురక్షితంగా గమ్యాన్ని చేరుతుంది. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణ కూచుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైంది. ప్రళయాగ్నిచే కూడా కలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోతుంది. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు వినుటకి విసుగుపడేవారి వాకు కూడా నెమ్మది పొందుతుంది. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకంతో గద్గదమవుతోంది. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలుతున్నాయి. హృదయము భావోద్రేకంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కార ఆనందాన్ని కలిగిస్తోంది. నీవు నేను అను భేదభావము తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేస్తోంది. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునా జ్ఞప్తికి వచ్చుచున్నాడు. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపజేయుచున్నట్లు తోస్తోంది. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాద మస్తకము కృష్ణుని వలె కనిపిస్తోంది. భాగవతము ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగా అనిపిస్తోంది. ఎవరితోనైనా సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా నిచ్చుటకు జ్ఞప్తికి వస్తున్నాయి. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగుతోంది. భక్తునిలో అహంకారం విజృంభించగానే బాబా దానిని అణిచివేస్తున్నారు. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదిస్తున్నారు. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములవుతున్నాయి. భగవత్ సాన్నిధ్యానికి పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి 4 త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియున్నది. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించెడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి, సృష్టి అను ఈ మూడింటిని గూర్చి తత్వవిచారము చేసి వాస్తవానికి ఈ మూడు ఒకటేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యాలను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములు నేను చూచెదను. కావున వస్త్ర ఆహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్నన పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షాలు సంపాదించుటకు ప్రయత్నించుము. ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకముంచుకునుము. మనసును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను, చింతారహితముగను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యంలో ఉన్నదనుటకు ఇదియే గుర్తు. చెంచల మనస్కునకు శాంతి దొరకదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త సిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాన్ని వర్ణిస్తున్నాడు. సిరిడీలో జరుగు ఉత్సవాలన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీలా పత్రికలో సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులంగా వర్ణించబడింది. కోపర్గాంలో గోపాలరావు గుండు అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు జన్మించాడు. ఆ ఆనంద సమయంలో అతనికి సిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలననే ఆలోచన కలిగింది. తన ఆలోచనను తాత్యాకోతే పాటిల్, దాదాకోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచాడు. వారంతా దీనిని ఆమోదించారు. బాబా ఆశీర్వాదము, అనుమతిని పొందారు. ఇది 1897 జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టింది. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించారు. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనమనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావం బాబా ఉద్దేశ్యం కాబోలు. భవిష్యత్ సంఘటనలు బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగుతోంది. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చింది, కాని ఇతర అవాంతరాలు కొన్ని తలెత్తాయి. చిన్న గ్రామమైన సిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండేది. గ్రామమంతటికీ రెండు నూతులే ఉండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోయేది, రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేశాడు. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయాయి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటిల్ దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించాడు. తాత్కాలికంగా అంగళ్ళు వెలిశాయి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దామా అన్నా కాసార్. అతనిది అహ్మద్నగర్. అతనికిని ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానం లేకుండా పోయింది. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానం కలిగింది. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవల్లని గోపాలరావు అతనిని పురమాయించాడు. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరాడు. ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుతున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచిడివారు. చందనోత్సవం సుమారు 5 తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యింది. కోర్హాల గ్రామానికి చెందిన అమీర్ షక్కర్ దలాల్ అనే మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవాన్ని ప్రారంభించాడు. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేస్తారు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజింత్రీలతో ఉత్సవాన్ని సాగిస్తారు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోనూ గోడలపైననూ ఆ చందనాన్ని చేతితో అద్దుతారు. మొదటి 3 ఈ ఉత్సవాన్ని అమీర్ షక్కర్ నిర్వహించాడు. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించింది. ఒకే దినమున పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రి మహమ్మదీయులచే చందనోత్సవం ఏ అరమరికలు లేక జరుగుతూనే ఉన్నవి. సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండేవారు. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిల్ చూసుకునేవాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీయో రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుతుండెడిది. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకునుటయేగాక ఉత్సవానికి కావలసిన సరంజామానంతయూ సిద్ధపరిచేది. అంతేకాదు, స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేసేది. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలంగా మసిపట్టి ఉండేవి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండేది. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేసేవారు. పేదలకు అన్నదానమన్న బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిగా జరిగేది. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమా ఇంటిలో విస్తారంగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకుని ఈ సేవలో పాల్గొనేవారు. ఈ ప్రకారంగా 1897 సంవత్సరం నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరిగేది. రాను రాను అది వృద్ధియగుచు ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1912 ఈ ఉత్సవానికి సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువారు దాదాసాహెబ్ కాపడ్డేతో కలిసి ఈ ఉత్సవానికి వచ్చారు. వారు దీక్షిత్ వాడాలో బస చేశారు. ఉత్సవానికి ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పండుకుని ఉండగా లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోతున్నాడు. ఆయనను చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టింది. వెంటనే కాకా మహాజనిని దగ్గరికి పిలిచి అతనితో, ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము. కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఎలా జరపకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన కూడా బాగా నచ్చింది. తమ సంకల్పానికి బాబా అనుమతి సంపాదించుటకు ఆయుక్తమయ్యిరి. కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించెను. ఎట్లనగా, అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యింది. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయారు. సర్వజ్ఞుడైన సాయిబాబా వాడాలో ఏమి జరుగుతుందని మహాజనిని ప్రశ్నించాడు. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థాన్ని మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉన్నాడు. బాబా అదే ప్రశ్న భీష్మనడిగాడు. అతడు శ్రీరామనవమి ఉత్సవాన్ని చేయాలనుకున్న తమ ఆలోచనను బాబాకు వివరించి అందుకు బాబా అనుమతి ఇవ్వాలని కోరాడు. బాబా వెంటనే ఆశీర్వదించాడు. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవానికి సంసిద్ధులైనారు. ఆ మరుసటి దినం మసీదును అలంకరించారు. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చింది. దానిని బాబా ఆసనం ముందు వెలాడగట్టారు. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యింది. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచాడు. మహాజని హార్మోనియం ముందు కూర్చున్నాడు. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన సాయిబాబా అదంతయూ చూచి మహాజనిని పిలిపించాడు. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకునునో లేదో ఏమగునో అని భయపడుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాడు. అది అంతయూ ఏమిటని, అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగాడు. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పాడు. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపాన్ని సూచించే నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాడు. హరికథ ప్రారంభమయ్యింది. రామకథా సంకీర్తనం ముగియగానే బాజా భజింత్రీ ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వనులు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు ఆ ఎర్ర రంగు పొడి చల్లుకుంటున్నారు. అంతలో ఒక గర్జన వినబడింది. భక్తులు చల్లుకుంటున్న గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడింది. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించాడు. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయారు. కాని బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడే ఉన్నారు. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గాలను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించారు. సిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున నూరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునని భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మన్నది. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాడు. కొంతసేపటికి బాబా శాంతించాడు. ఆనాటి మహాపూజ, ఆరతి మొదలగునవి ముగిశాయి. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని, కనుక దానిని విప్పవద్దని బాబా అతన్ని వారించాడు.